శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి భాగవతం 113వ భాగం. గాయత్రీ మహిమ, గౌతముడి కథ. జనమేజయ, ఒకప్పుడు ప్రాణికోటి కర్మవశాన 15 సంవత్సరాల కరువు వచ్చింది. వానలు లేక అంతటా దుర్భిక్షం విలయతాండవం చేసింది. ఇంటింటా మృతదేహాలే, లెక్క పెట్టడం ఎవరితరమూ కాలేదు. ఆకలి తట్టుకోలేక చనిపోయిన వారు చనిపోగా మిగిలిన వారు పందుల్ని, కుక్కల్ని, గుర్రాల్ని, ఏ జంతువు దొరికితే ఆ జంతువుని చంపుకుని తిన్నారు. కొందరు మానవ శవాలనే భక్షించారు. తల్లి కొడుకుని, మగడు భార్యని భక్షించే భయంకర దుర్భిక్షమది. ఈ దశలో బ్రాహ్మణులకు ఒక ఆలోచన వచ్చింది. గాయత్రీ జప మహిమ కారణంగా గౌతముడి ఆశ్రమంలో దుర్భిక్షం లేదని, సుభిక్షంగా ఉందని వింటున్నాం. ఇప్పటికే చాలా ప్రాణికోటి అక్కడికి చేరుకుందని, సుఖంగా జీవిస్తోందని తెలిసింది. కనుక మనం కూడా వెళ్ళి ఆ మహర్షినే ఆశ్రయిద్దాం అని నిశ్చయించుకొని అగ్నిహోత్రాలతో, కుటుంబాలతో, గోవులతో, దాసదాసీ జనంతో అందరూ బయలుదేరి వెళ్ళారు. అన్ని దిక్కుల నుంచి ఒక్కసారిగా తరలి వెళ్ళారు. అంతమంది బ్రాహ్మణులను చూసి గౌతముడు సగౌరవంగా నమస్కరించాడు. ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. కుశల ప్రశ్నలు వేశాడు. ఆగమన కారణం తెలుసుకున్నాడు. అందరికీ అభయమిచ్చాడు. ఇది మీ ఇల్లే అనుకోండి, నేను మీ దాసుణ్ణే అనుకోండి, ఈ దాసుడు ఉండగా మీకు చింత ఏమిటి? మీ వంటి తపోధనుల రాకతో నేను నిజంగా ధన్యుణ్ణయ్యాను. మీ దర్శన భాగ్యం చేతనే ఎవరికైనా దుష్కృతాలన్నీ సుకృతాలైపోతాయి. మీరంతా ఇలా వచ్చి పాదధూళితో నా గృహాన్ని పావనం చేస్తున్నారు. నాకంటే ధన్యుడెవడు. ఇక్కడే అందరూ హాయిగా ఉండండి. మీ సంధ్యావందన జపాధికాలు నిర్విఘ్నంగా జరుపుకోండి అని అందరినీ ఊరడించి ధైర్యం చెప్పి విడిది చేయించాడు. తరువాత తాను లోపలికి వెళ్ళి గాయత్రిని ప్రార్థించాడు. నమో దేవీ మహావిద్యే వేదమాతః పరాత్పరే వ్యాహృత్యాది మహామంత్ర రూపే ప్రణవరూపిణి. మహావిద్య, వేదమాత, పరాత్పర, వ్యాహృతి త్రయంతో భూర్భువస్వః మహామంత్రస్వరూప ఓంకార రూపిణి, సామ్యావస్థాత్మిక హ్రీంకార రూపిణి, స్వాహ స్వధా స్వరూప సకలార్థ ప్రదాయిని, నమో నమః, నమో నమః. భక్తి కల్పలత అవస్థాత్రయ సాక్షిణి, తుర్యాతీత స్వరూప సచ్చిదానంద రూపిణి, సర్వవేదాంత సంవేద్య సూర్యమండల వాసిని, ప్రాతకాలంలో రక్తవర్ణంలో బాలారూపిణివై, మధ్యాహ్న సమయంలో యువతివై, సాయం వేళలో కృష్ణవర్ణంలో వృద్ధవై అలరారే జగన్మాత, నమో నమః. సర్వభూత సృష్టికి అరణి వంటి దాన పరమేశ్వరి అనుగ్రహించు. గౌతముని ప్రార్థనకు సంతోషించి గాయత్రీమాత ప్రత్యక్షమయ్యింది. అందరినీ అన్నపానాలతో పోషించడానికి వీలుగా పూర్ణపాత్రను ప్రసాదించింది. మహర్షి, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తుంది, ఈ పాత్ర స్వీకరించు అని అందించి అంతర్ధానం చెందింది. అన్నరాసులు పర్వతాకారంగా ఆవిర్భవించాయి. షటరసోపేతంగా వంటకాలు ఆవిర్భవించాయి. కోరుకున్న భూషణాలు, వస్త్రాలు, యజ్ఞ సామగ్రి, పాత్ర సామగ్రి, సంభారాలు గౌతముడు ఏ క్షణాన ఏది కావాలనుకుంటే అది సమృద్ధిగా అందించింది ఆ గాయత్రి పూర్ణపాత్ర. విప్రులకు ఆయా వస్తువుల్ని పుష్కలంగా పంచిపెట్టాడు. గో, మహిషాది, పశువులు కూడా ఆవిర్భవించాయి. వాటిని విప్రులకు బహూకరించాడు. వాటికి కావలసిన ఆహారము అందింది. గౌతముడి సూచన ప్రకారం అందరూ కలిసి అక్కడ అనేక యజ్ఞాలు నిర్వర్తించారు. ఆశ్రమ ప్రాంతం స్వర్గసీమను తలపించింది. సమస్త సమృద్ధులతో కళకళలాడింది. ముల్లోకాలలోనూ ఏ సుందర వస్తువు ఉన్నా అదల్లా అక్కడ ఆవిర్భవించింది. వస్త్ర చందన భూషలతో విప్రులందరూ దేవపురుషుల్లాగా ఉంటే వారి స్త్రీలందరూ దేవతాస్త్రీలే అనిపించారు. ఆ దివ్య వస్త్రాలు గాని, ఆ దివ్య భూషణాలు గాని అలా ఉన్నాయి. ఆశ్రమ మండలంలో నిత్యోత్సవంగా కాలం గడుస్తోంది. రోగ రాక్షస చోరభయాలు లేవు. శతయోజన విస్తీర్ణమైన ఆశ్రమ మండలం ఇంకా రకరకాల ప్రాణికోటిని ఆకర్షించింది. ఎవరు వచ్చినా ఏది వచ్చినా అందరికీ స్వాగతం పలికాడు గౌతముడు. ఆదరించి పోషించాడు. యజ్ఞయాగాలు నిరంతరంగా పుష్కలంగా జరుగుతుండటంతో దేవతలు సంతోషించారు. మహర్షిని కీర్తించారు. ఇంద్రుడైతే మరీ మరీ కొనియాడాడు. ఆశ్రమంలో కల్పవృక్షం ఏదో ఉండి కోరికలు తీరుస్తున్నట్టుంది. లేకపోతే భూమండలం కరువుతో కటకటలాడుతోంటే వీరికి ఈ సమృద్ధి ఎలా సాధ్యం అనుకున్నాడు. 12 ఏళ్ళు గడిచాయి. గౌతముడు అందరినీ పోషిస్తూనే ఉన్నాడు. అలాగని ఏ కొంచెము గర్వపడలేదు. గాయత్రీదేవికి ఒక దివ్య మందిరం కట్టించాడు. ముని విప్రులంతా అక్కడ చేరి భక్తి శ్రద్ధలతో ముప్పొద్దులా అర్చించారు. మంత్ర పురశ్చరణలు సాగించారు. జనమేజయ ఇప్పటికీ ఆ మందిరం అక్కడ ఉంది. గాయత్రీమాత బాలగా యువతిగా వృద్ధురాలిగా త్రిసంధ్యల్లోనూ దర్శనమిస్తోంది. బ్రాహ్మణుల కుట్ర, గౌతముడి శాపం. ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రి గుణగణాలను పాడుకుంటూ వచ్చాడు. మునులంతా ఆనందంతో ఎదురు వెళ్ళి ఆహ్వానించి తెచ్చి అతిథి మర్యాదలు జరిపి సభా మధ్యభాగంలో సముచితాసనం మీద కూర్చుండబెట్టారు. నారదుడు శాంతచిత్తుడై సంతోషం ప్రకటించాడు. గౌతముని కీర్తి ప్రతిష్టలను ముల్లోకాల్లోనూ వింటున్నానని ప్రశంసించాడు. ఇంద్రలోకంలో శచీపతి నోట ప్రత్యేకంగా విని నిన్ను చూడాలనిపించి వచ్చానన్నాడు. గాయత్రీదేవి అనుగ్రహానికి పాత్రుడవై ధన్యుడవయ్యావన్నాడు. మందిరానికి వెళ్ళి గాయత్రీదేవిని దర్శించాడు. కన్నులు వికసించాయి. దివ్యానుభూతితో పరవశించి కీర్తనలు ఆలపించాడు. మరికొంతసేపు గౌతముడితో మునులతో విప్రులతో గడిపి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. నారదుడంతటి వాడు రావడము, గౌతముణ్ణి ప్రశంసించడము, ఇంద్రాది దేవతలు కూడా మెచ్చుకుంటున్నారని చెప్పడము, ఇదంతా అక్కడి బ్రాహ్మణులకు కంటకింపుగా మారింది. రోజూ ఎవరో ఒకరు రావడమే, గౌతముణ్ణి ఓహో ఓహో అనడమే తట్టుకోలేకపోయారు. అసూయ బయలుదేరింది. అందరూ చెవులు కొరుక్కుని ఒకనాడు ఒకచోట గుమికూడారు. తగిన సమయం చూసి వాత పెట్టాలి, ఇతర యశస్సుకి అడ్డుకట్ట వెయ్యాలి అని నిశ్చయించుకున్నారు. 15 ఏళ్ళు గడిచాయి. వానలు పడ్డాయి. నేల పచ్చబడింది. పంటలు పండాయి. కరువు తీరింది. దేశం సుభిక్షంగా ఉంది. 4 వైపుల నుంచి వార్తలు చేరాయి. బ్రాహ్మణులు మళ్ళీ రహస్య సమావేశం జరుపుకున్నారు. ఏదో ఒక వంకతో గౌతముణ్ణి శపించి మన మన ప్రాంతాలకు హాయిగా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. ఆహా, ఎంత అందంగా ఉందో చూశావా జనమేజయ. ఇలాంటి వాళ్ళని కన్న తల్లిదండ్రుల జన్మ నిజంగా ధన్యమనాలి కదూ. కాలమహిమ అటువంటిది. దాన్ని తెలుసుకోవడం ఎవడితరం. సరే, అందరూ కూడబలుక్కుని ఒక మాయ ఆవును సృష్టించారు. అది కూర్చుంటే లేవలేదు, లేస్తే నడవలేదు. అంతటి ముసలిది. ఇవ్వేళో రేపో అన్నట్టుంది దాని పరిస్థితి. అలాంటి ఆవును సృష్టించి గౌతముడి పర్ణశాల దగ్గర వదిలిపెట్టారు. లోపల మహర్షి అగ్నిహోత్రం చేసుకుంటున్నాడు. ఇది గుమ్మం నుంచి లోపలికి రాబోయింది. మహర్షి చూశాడు. హూ హూ అంటూ మెల్లగా అదిలించాడు. లేచి బయటికి తోలడం అగ్నిహోత్రానికి విఘ్నమవుతుందని కూర్చున్న చోటు నుంచి కదలకుండానే హూంకారంతో అదిలించాడు. ఆ మాత్రానికే ఆ ముసలియావు ప్రాణాలు వదిలేసింది. నేలకు ఒరిగిపోయింది. ఇంకేముంది, బ్రాహ్మణులు అరుపులు కేకలు మొదలుపెట్టారు. అయ్యో అయ్యో, ఆవును చంపేశాడు గౌతమ మహర్షి. గోహత్య మహాపాతకి అంటూ గుండెలు బాదుకున్నారు. గౌతముడికి ఇదంతా వింతగా అనిపించింది. అలాగే హోమం పూర్తి చేసుకుని యువతలకి వచ్చాడు. అసలు సంగతి ఏమిటా అని ఒక్కసారి దివ్య దృష్టి సారించాడు. విషయం అర్థమయ్యింది. బ్రాహ్మణుల పన్నాగమని తెలిసిపోయింది. అసూయాగ్రస్తులై ఇంతకు తెగిస్తారా, కుట్రలు పన్నుతారా, కోపం భగభగలాడింది. ప్రళయకాల ప్రచండ రుద్రుడైపోయాడు. కన్నులు నిప్పులు కురిశాయి. కుంభవృష్టిగా శాపాలు కురిపించాడు. బ్రాహ్మణాధములారా, వేదమాత పట్ల, గాయత్రీ ధ్యానం పట్ల, తన్మంత్ర జపం పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. వేదం పట్ల, వేదోక్త యజ్ఞాల పట్ల, తద్వార్తల పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. శివుడి పట్ల, శివమంత్రం పట్ల, శివశాస్త్రం పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. మూల ప్రకృతి శ్రీదేవి పట్ల, తన్మంత్రధ్యానాల పట్ల, తత్కథల పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. దేవీ మహోత్సవ దిదృక్ష పట్ల, దేవీ నామానుకీర్తన పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. దేవీ భక్తుల సాన్నిధ్యం పట్ల, దేవీ భక్తులను అర్చించడం పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. శివోత్సవ దిదృక్ష పట్ల, శివభక్తార్చన పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. రుద్రాక్ష బిల్వపత్రాల పట్ల, పరిశుభ్ర విభూతి పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. శ్రౌత స్మార్త సదాచార జ్ఞానమార్గాల పట్ల బ్రాహ్మణాధములారా మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. అద్వైత జ్ఞాననిష్ట పట్ల, శాంతి దాంత్యాది సాధన పట్ల బ్రాహ్మణాధములారా మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. నిత్య కర్మానుష్ఠానం పట్ల, అగ్నిహోత్రం పట్ల బ్రాహ్మణాధములారా మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. స్వాధ్యాయ ప్రవచనల పట్ల, గోదానాది సత్కర్మల పట్ల, పితృశ్రాద్ధాల పట్ల, కృచ్ఛ చాంద్రాయణాది వ్రతాల పట్ల, ప్రాయశ్చిత్తాల పట్ల బ్రాహ్మణాధములారా మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. శ్రీదేవి పట్ల కాక ఇతర దేవతలపై శ్రద్ధాశక్తులు పుట్టి శంఖచక్రాది చిహ్నాంకితులై బ్రాహ్మణాధములారా మీరు ధర్మభ్రష్టులగుదురుగాక. కాపాలిక మతాసక్తులై, బౌద్ధ శాస్త్రరతులై, పాషండాచార నిరతులై, పితృమాతృ సుత భ్రాతృ కన్య భార్య విక్రయణ తత్పరులై, వేద తీర్థ ధర్మ విక్రయులై బ్రాహ్మణాధములారా మీరు సర్వదా పతితులగుదురుగాక. పాంచరాత్ర కామశాస్త్ర కాపాలిక మత బౌద్ధ మతాలపై శ్రద్ధ కలిగిన వారు అగుదురుగాక. మాతృ కన్యాగాములు భగినీగాములు పరస్త్రీలంపటులు అయి సదాచార భ్రష్టులగుదురుగాక. ఓ బ్రాహ్మణాధములారా, మీరు మీ వంశాల్లో పుట్టే స్త్రీ పురుషులందరూ మద్దత్త శాపాగ్ని దగ్ధులగుదురుగాక. ఇన్ని శాపాలతో పని ఏముంది? గాయత్రీదేవి మూల ప్రకృతి పరమేశ్వరి మీ మీద కోపోగ్నులు సర్వదా కురిపించుగాక. ఇక అంధకోపాది నరకకుండాలలోనే మీ అందరి ఉనికి అని తెలుసుకోండి, ఫోండి అని బ్రాహ్మణుల మీద వాగ్దండం ప్రయోగించి నీళ్లు స్పృశించి దేవీ దర్శనం కోసమని గాయత్రీ మందిరానికి వెళ్ళాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవి కూడా బ్రాహ్మణుల దుశ్చేష్టితానికి ఆశ్చర్యపోయింది. జనమేజయ, అందుకే ఇప్పటికీ ఆ దేవి ముఖం స్మయయుక్తంగానే ఆశ్చర్యపోతున్నట్టే ఉంటుంది. తన సన్నిధికి వచ్చి కుమిలిపోతున్న గౌతముణ్ణి ఆ స్మయమాన ముఖాంబుజ గాయత్రీమాత ఓదార్చింది. వత్స, పాముకి పాలు పోసినట్టయింది, విషంగానే మారుతుంది, అది సహజం, వాళ్ల కర్మ అలా కాలింది. నువ్వేం చేస్తావు మహాభాగా, శాంతించు. ఈ మాటలతో గౌతముడు తేరుకున్నాడు, ఆశ్రమం చేరుకున్నాడు, యథాపూర్వకంగా తపస్సు సాగించాడు. విప్రుల పశ్చాత్తాపం. గౌతముడి శాపానికి గురి అయిన ఆ విప్రులందరికీ వేదాలు మరుగున పడ్డాయి. సంధ్య వారుద్దామంటే అక్షరం పెగలడం లేదు, గాయత్రి మంత్రం గుర్తుకి రావడం లేదు. ఆశ్చర్యమనిపించింది. మళ్ళీ అందరూ గుమికూడారు. గౌతముడి శాపం పనిచేస్తోందని గుర్తించారు. చేసిన దుర్మార్గానికి పశ్చాత్తాపం చెందారు. పరుగు పరుగున వచ్చి మహర్షి కాళ్ల మీద పడ్డారు. సిగ్గుతో తలలు దించుకొని నిలబడ్డారు. వెక్కి వెక్కి విలపించారు. ఏమి మాట్లాడడానికి ముఖం చెల్లక క్షమించు 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 అంటూ లెంపలు వేసుకున్నారు. చుట్టూ చేరారు. మాటి మాటికి ఇదే మాట, మరొక మాట లేదు. కరుణాపూర్ణ హృదయుడు మునీశ్వరుడు మెల్లగా పెదవి కలిపాడు. విప్రులారా, నా శాపానికి తిరుగులేదు. కృష్ణావతార పర్యంతం మీ అందరి ఉనికి మనికి కుంభీపాక నరకంలోనే, అటుపైని కలియుగం వస్తుంది. అప్పుడు ఆ నరకం నుంచి బయటపడి భూలోకంలో బ్రాహ్మణులుగా జన్మిస్తారు. వేద మార్గ విముఖులై పతితులవుతారు. ఇది తప్పదు. నిజంగా తప్పించుకోవాలనే కోరిక మీకు ఉంటే ఆ జన్మలోనైనా గాయత్రి పాదపద్మాలను భక్తితో సేవించండి, వెళ్ళి రండి అని నిష్కర్షగా చెప్పి సాగనంపాడు. ఇదంతా ఒక ప్రారంభంగా భావించి మనశ్శాంతితో మౌనంగా తపస్సు చేసుకున్నాడు. జనమేజయ గౌతముడి శాపం కారణంగా ఆ విప్రులందరూ ద్వాపరాంతం వరకు కుంభీపాక నరకం అనుభవించారు. కలియుగం ప్రారంభం కాగానే ఆ నరకం నుంచి బయటపడి భూలోకంలో జన్మించారు. ఆ విప్రులు వారి సంతతి వారే ఇప్పటికీ సంధ్యాత్రయ విహీనులై గాయత్రి వివర్జితులై వేద విదూరులై పాషండమతాలను అనుసరిస్తున్నారు. అగ్నిహోత్రాది సత్కర్మలను స్వాహ స్వధాదులను విముఖులై నిరసిస్తున్నారు. అవ్యక్త మూల ప్రకృతి గురించి వారికి ఏమీ తెలియదు. కొందరు తప్త ముద్రాంకితులై, కొందరు కామాచారులై, కొందరు కాపాలికులై, కొందరు కౌలికులై, బౌద్ధ జైనాది అవైదిక మతానుయాయులై దురాచార ప్రవర్తకులు అవుతున్నారు. ఉద్దండ పండితులే అయినప్పటికీ ఉండవలసిన బుద్ధి మాత్రం ఉండడం లేదు. పరకాంతాలంపటులై సకల దుశ్చేష్టాపరాయణులై భ్రష్టుపడుతున్నారు. మళ్లీ మళ్లీ కుంభీపాకానికే వెదుక్కుంటూ వెడుతున్నారు. అందుచేత ఓ రాజా, పరమేశ్వర్ని సర్వాత్మన సేవించాలి. హరిహరాదుల ఉపాసనలు నిత్యాలు కావు. శక్తి ఉపాసన ఒక్కటే నిత్యోపాసన. ఇది చెయ్యని వారికి అధఃపతనం తప్పదు. న విష్ణూపాసనా నిత్య న శివోపాసనా తథా నిత్యాచోపాసనా శక్తేర్యాం వినాతు పతత్యధః. ఇక అత్యంత సుందరము మహాదేవికి స్థిర నివాసము, హరిహర హిరణ్య గర్భాదులకు కూడా అత్యంత దుర్లభము మణిద్వీప వర్ణన వినిపిస్తాను. శ్రద్ధగా విను. భవారణి భువనేశ్వరిని హృదయంలో నిలుపుకుని మరీ ఆలకించు అని ఆరంభించాడు వ్యాసుడు. స్వస్తి. శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు.